The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 23, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సరే, మామూలుగా ఏ దేశంలో అయినా సరే అవినీతి లేకపోతే ఏదన్నా ఒక రాజకీయ నాయకులు చేసేటటువంటి స్కాములు స్కెచ్లు ఇవన్నీ విన్నప్పుడు ఏంట్రా బాబు వీళ్ళకి ఎంత డబ్బు సరిపోదా, ఏంటి అసలు ఎంత సంపాదించారు, కోట్ల కోట్లు కూడబెట్టారు ఒక్కొక్కళ్ళు, వేల కోట్లు లక్షల కోట్లు, స్టిల్ ఇంకా ఎందుకు వీళ్ళకి ఇంత కక్కుర్తి, పోనీ ఇవేమైనా వీళ్ళు కట్టుకుపోతారా వెళ్ళేటప్పుడు, లేదు పోనీ మాకు ఇంత ఉన్నాయని బాహాటంగా చెప్పగలుగుతారా, ఎలక్షన్లప్పుడు ఆస్తులు ధృవీకరించాల్సి వచ్చినప్పుడు ఇదిగో ఒక అంబాసిడర్ కారు 4 జతల బట్టలు అని మన అదేంటది జమ్మలకడి బొమ్మ సినిమాలో కట్నం గురించి మాట్లాడతారు కదా, 4 లక్ష బనీన్లు 2 కరింబిడి కట్ట 1 అగ్గిపెట్టె ఇస్త్రీ పెట్టె ఆవకాయ జాడి ఒడియాలు అన్నట్టు ఇలాంటివన్నీ చెప్తారు. మరి అటు చెప్పుకోలేక ఇటు అనుభవించలేక పైగా పోని పొలిటీషియన్స్ అన్న పెద్ద గ్లామరస్గా ఉండి అసలు రోజుకో డ్రెస్సు రోజుకో కార్ అంటారా అంటే అది లేదు, గవర్నమెంట్ వెహికల్ ఎక్కాలి, తెల్ల చొక్క ఖద్దర్ ప్యాంటు వేసుకోవాలి, ఐ మీన్ తెల్ల ప్యాంటు ఖద్దర్ చొక్క వేసుకోవాలి. మరి ఇంకా ఏ లెక్కన అసలు వీళ్ళు ఆస్తిని అనుభవిస్తారు, ఆస్తులన్నీ బినామీ పేరు మీదే ఉంటాయి, మరి ఇంకేంటి వీళ్ళకి, వాళ్ళు ఎప్పుడు హ్యాండిల్ ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరు అటాక్ చేస్తారో తెలియదు, కనీసం సొంత ఫ్యామిలీతో ఎటన్నా బయటికి వెళ్ళడానికి కూడా లేదు, ఐ మీన్ వెళ్ళినా అంతంత నగలు వేసుకుని వెళ్ళరు, మరి ఇంక ఏంటి వీళ్ళకు ఉన్నటువంటి సౌఖ్యం, అంత కోట్లు కూడబెట్టి ఏం చేస్తారు. ఇక్కడ పవర్ అనేది ఒక మత్తు లాంటిది, వ్యసనం లాంటిది, అది ఉన్నవాడు ఎప్పుడైనా సరే డబ్బు తినడం అనేది సెకండరీ, ముందు పవర్లో ఉండాలి, ఆ పవర్ ఎందుకు ఈ డబ్బును కాపాడుకోవడానికి. సో చెట్టు ముందా విత్తు ముందా కేసులో పవర్ ఉంటే డబ్బు వస్తుంది, ఆ డబ్బును కాపాడుకోవడానికి మళ్ళీ పవర్ కావాలి, అది లేని వాళ్ళు ఏం చేస్తారు, పవర్ లేని వాళ్ళు ఎలాగోలాగా ఆ ఉన్న డబ్బును కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ అపోజిషన్లో కంటూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పొజిషను కొంచెం డైలమాలోనే ఉంటుంది ఎప్పుడైనా సరే. సో అపోజిషన్ ఈజ్ ఆల్వేస్ ఎ డైలమా పొజిషన్. ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారు, పాత కేసులన్నీ తిరగదోడుతూ ఉంటారు, ఎవరు, రూలింగ్ పార్టీ వాళ్ళు, అది ఎవరైనా అంతే, మళ్ళీ దాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తూ ఉండాలి, అది ఏ పార్టీ అయినా సరే, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ పార్టీ, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ. పాలిటిక్స్లో ఇవన్నీ చాలా సాధారణ విషయము. పవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలా అయితే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారో, పవర్ లేనప్పుడు అంతే టెన్షన్ టెన్షన్గా ఉంటారు, దాన్ని అంటే ఉన్న డబ్బుని తర్వాత పరువుని కాపాడుకోవడానికి వీళ్ళు జైలుకి వెళ్లకుండా ఉండడానికి, ఇది ఎవరికైనా సరే జరిగే విషయమే. మరి అలాంటి ఒక ఫేజ్లోనే ఇప్పుడు ప్రయాణిస్తున్నారు చిదంబరం. మరి అసలు ఏం జరిగింది, కేసు ఏంటి, ఎందుకు ఇంత దీనికి సంబంధించి కొంచెం బాగా హల్చల్ అవుతోంది అంటే, ఐఎన్ఎక్స్ మీడియాకి సంబంధించి తప్పించుకోవడానికి వీల్లేనంతలా ఇరుక్కుపోయినటువంటి చిదంబరం చాలా ఒక నాటకీయ పరిస్థితులు. అంటే వాళ్ళు మూవీస్లో చెప్తారు కదా, మంత్రి ఇలాగా గోడలు దూకి పారిపోవడం లేకపోతే గోడలు దూకి మీడియా వాళ్ళు పోలీసులు వచ్చి కవర్ చేయడాలు ఇట్లాంటివన్నీ కూడాను జరిగినాయి. సిబిఐ అధికారులు గోడలు దూకొచ్చి మరీ పట్టుకోవాల్సి వచ్చింది. అసలు చిదంబరంని మనం కరెక్ట్గా చూస్తే కనుక ఒక ఫినాన్స్ మినిస్టర్గా ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి స్థాయి వ్యక్తి అండ్ ఒక మంచి తెలివైన ఎకానమిస్ట్ తన జీవితంలో ఫస్ట్ నుంచి చాలా అప్స్ అండ్ డౌన్స్ చాలా చూశారు. అయితే యూపీఏ పాలనా కాలంలో కొంచెం మంచి పవర్ఫుల్ క్యాబినెట్ మినిస్టర్స్ క్యాబినెట్ కమిటీ ఒకటి అంటూ ఉంటే దాంట్లో ఆయన 9 క్యాబినెట్ యూనిట్ పర్సన్స్ తోటి ఏర్పడినటువంటి దాంట్లో చాలా పవర్ఫుల్ లీడర్గా ఎదిగారు. అప్పటి గవర్నమెంట్ విధాన నిర్ణయాల్లో అసలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అండ్ కాంగ్రెస్ విషయానికి వస్తే, మన్మోహన్ సింగ్ తర్వాత అట్లాంటి శక్తివంతమైనటువంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారు అని అంటే నెక్స్ట్ పర్సన్ చిదంబరం. అండ్ కోయిన్సిడెంటల్లీ మన్మోహన్ సింగ్ కూడాను ఫినాన్స్ మినిస్టర్గా బాగా చేశారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్గానే అంత బాగా చేయలేదు. ఎందుకు, ఒక మీ వెనకాల ఒక శక్తి ఉంది అని అత్తారింటికి దారిదలో వచ్చిన డైలాగ్ లాగా వెనకాల నుంచి ఇంకేదో ఒక అదృశ్య శక్తి నడిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన విధానాలు కానీ లేకపోతే నిర్ణయాత్మకమైనటువంటి ఏవైనా సరే కొన్ని విషయాల్లో అవి అంత కలిసి రాలేదనే చెప్పాలి. అయితే అలాంటి ఒక వ్యక్తి ఏ విధంగా ఈ మొత్తం స్కామ్లో తను చేసినటువంటి విషయాలు, తర్వాత దానికి సంబంధించిన ఫైల్స్ మాయమైపోవడాలు ఇవన్నీ చాలా జరిగినాయి. ఐఎన్ఎక్స్ అనేది ఒక పెద్ద స్కామ్. విదేశీ పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అప్పట్లో పెట్టాలని వద్దని ఇలా రకరకాలుగా వాదించుకోవడాలు ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చినటువంటి ఒక కేసు. 10 రూపాయల నుంచి మొదలు పెడితే కొన్ని కోట్ల వరకు ఎలా వాళ్ళు దాన్ని పోగేయగలిగారు, ఇదే కేవలం ఈ కంపెనీని అడ్డు పెట్టుకుని, దీనికి మళ్ళీ సబ్సిడరీ కంపెనీస్ బోలెడన్ ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే చాలా రకాలుగా కంపెనీ పేరుని కూడాను తన కొడుకు పేరు కార్తి చిదంబరం పేరు మీదుగా పెట్టారు. సో ఇలా చాలా రకాల కేసులు, మిగతా అన్ని విషయాల్లో జరిగినటువంటి ఫైల్స్ మ్యానిపులేషన్స్, తర్వాత రాజకీయంగా తన పలుకుబడిని వినియోగించి విపరీతంగా పెట్టుబడులను ఆకర్షించడం, ఇన్ని చేసి ఆ తర్వాత దాన్ని కొంచెం బ్రషింగ్ అండర్ ది కార్పెట్ చేద్దాం అనుకున్నారు. ఎప్పుడు కాంగ్రెస్ ఇంకా పూర్తిగా ఓడిపోయి, ఒక అంటే ఇంకా ఎప్పుడో ఎస్టర్యర్ పార్టీగా ఉండిపోయి, ఇంకా ఇప్పుడప్పుడే కూడా అసలు వచ్చే ప్రసక్తే లేదు కాంగ్రెస్ సెంటర్లో. సో బీజేపీ అంతలా పాతుకుపోయింది. అలాంటప్పుడు మరి ఖచ్చితంగా అన్ని కేసులు తిరగదోడతారు, అందులో భాగంగానే ఈ కేసుని తిరగదోడారు. అందుకే దాని గురించి, ఆ ఐఎన్ఎక్స్ కంపెనీ గురించి, వీటన్నిటి గురించి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
శివుని కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేషా, శివుని కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేషా, పార్వతి పుత్రుడవో గణేశ పరుగున రావాలో హమేషా, పార్వతి పుత్రుడవో గణేశ పరుగున రావాలో హమేషా. ఏకదంతుడా లోకనాథుడా బ్రహ్మరూపుడా సర్వనేతుడా సకల సూత్రుడా గౌరీ సుతుడా, జై బోలో గణేశ్ మహారాజ్ కే. గణగణ గంటలయా గణేశ గుణగుణ రామయ్యో హమేష, శివుని కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేష. లంబోదరుడవయో గణపతి అందరూ పాడేమో నీ స్తుతి, లంబోదరుడవయో గణపతి అందరూ పాడేమో నీ స్తుతి, ఏడాది కొచ్చెనయో ఈ చవితి భక్తితో నిండెనయో ఈ జగతి, ఏడాది కొచ్చెనయో ఈ చవితి భక్తితో నిండెనయో ఈ జగతి, భద్రపదమున శుద్ధ చవితిన దేవగలియన గొప్ప గణమున పాదం మోపిన గౌరీ నందన, జై బోలో గణేష్ మహారాజ్ కే. అభయములిచ్చేవో గణపతి శుభాలు తెచ్చేవో అధిపతి, శివుని కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేష. పొడు
ఉడుములు ఉండ్రాలో గజానన గజముఖ వదనుడబోయుగానా ఉడుములు ఉండ్రాలో గజానన గజముఖ వదనుడబోయుగానా రాత్రుల పండుగలో శివానన ముందుగా పూజలయో కృపానన రాత్రుల పండుగలో శివానన ముందుగా పూజలయో కృపానన పూలు తెచ్చినం పండ్లు తెచ్చినం పూజ చేసినం నిన్ను మొక్కినం మాటలాడినం పాట వాడినం జై బోలో గణేష్ మహారాజ్ డప్పుల మోతల యోగ నానక డమరుక సప్పుడులో గజానన శివుని కుమారుడవో గణేష చింతలు బాబాలో హమేష శోకం బాపేటి వినాయక లోకాలేలేటి నాయక శోకం బాపేటి వినాయక నిన్నే కొలిచితి మీ సహాయక మమ్ముల కాపాడే ప్రియానక నిన్నే కొలిచితి మీ సహాయక మమ్ముల కాపాడే ప్రియానక కులకరి పూజలు నీకేనయ్యా మమ్ముల సల్లగా చూడాలయ్యా ఆదిదేవుడై రావాలయ్యా ఆశీర్వాదం ఇవ్వాలయ్యా మూషిక వాహనుడా దేవక లోకం నీవయ్యో పాలక పార్వతి పుత్రుడవో గణేష పరుగున రావాలో హమేష
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేలపైన కథలే పనికేసి చిన్నారులైనా మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో అసలు చిదంబరం పుట్టు పూర్వతరాలు, చిదంబర రహస్యం మరి గురించి తెలుసుకోవాలి కదా. తమిళనాడులో ఉన్న శివగంగై జిల్లా కానాదుకాత్తాన్ అనే చోట పళనియప్పన్ లక్ష్మి దంపతులకి 1945 సెప్టెంబర్ 16 చిదంబరం పుట్టాడు. వాళ్ళ తల్లి తరఫు తాత రాజా సార్ అన్నామలై చెట్టియార్ తమిళనాడులో విద్య, సంగీతం, వాణిజ్యం రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి. అలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి తను కూడాను చాలా తెలివిగా, అంటే మంచి తెలివితేటలు ఉన్నాయి, అందులో డౌటే లేదు. చెన్నై లయోలా కాలేజు అండ్ మద్రాస్ యూనివర్సిటీ, చెన్నై లా కాలేజెస్లో చదువుకున్న చిదంబరం ప్రొఫెషనల్గా చూసుకుంటే ఆయన లాయర్. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి MBA కూడా కంప్లీట్ చేశాడు. సుప్రీంకోర్టు తర్వాత ఇంకా దేశంలో ఉన్నటువంటి రకరకాల స్టేట్స్లో ఉన్న హైకోర్ట్స్లో ఆయన లాయర్గా పనిచేశారు. ఆయన ఎంత ప్రఖ్యాత లాయర్ అంటే ఏ కేసైనా సరే ఆయన హ్యాండిల్ చేశారంటే ఎస్ ఖచ్చితంగా ఇందులో విజయం తనదే అన్నట్టుగా వాదించేవారు. ఆయన భార్య నళిని కూడా లాయరే. అండ్ వాళ్ళ అబ్బాయి కార్తీ చిదంబరం శివగంగై లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. 7 సార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేసినటువంటి చిదంబరం ఆ తర్వాత ఇంకా కాంగ్రెస్ ఎప్పుడైతే ఓడిపోయిందో ఇంకా అప్పటి నుంచి కొంచెం బాగా డౌన్ఫాల్లో ఉన్నట్టే చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి అసలు ఒక రేంజ్లో బాగా ఈ అలిగేషన్స్ అవి వచ్చేసినాయి. షేర్ల రేట్లు పెంచేశారని, ఇన్వెస్ట్మెంట్స్ NRIలు బాగా ఎక్కువగా పెట్టారని, ఇవన్నీ ఇప్పుడు ఏవైతే కేసు నడుస్తుందో దీంట్లో ఖచ్చితంగా అంటే ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కోర్టు తెలుస్తుంది, దాని గురించి మనం ఏం మాట్లాడక్కర్లేదు. కానీ అట్లాంటి ఒక స్కెచ్ చేయగల ఎకనామిస్ట్ అయినా మంచి తెలివితేటలు గలవారు. అండ్ 72లో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి చిదంబరం ఆ తర్వాత 3 ఏళ్ల పాటు తమిళనాడు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1984లో ఫస్ట్ టైం లోక్సభకు ఎన్నికైన ఆయన 85లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో ఫస్ట్ టైం ఈ కేంద్ర మంత్రివర్గంలో చేరారు. వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా కేంద్ర మంత్రివర్గంలో ఆయన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత కాలంలో కొన్ని కీలకమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలు కూడా చూశారు. కాంగ్రెస్తో బాగా మంచి క్లోజ్ రిలేషన్షిప్ కలిగినటువంటి చిదంబరం 1996లో దేవగౌడ నేతృత్వంలో ఉన్నటువంటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్య, ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ జయలలిత నేతృత్వంలో ఉన్న అన్నాడీఎంకేల కూటమి మంచి హ్యుమంగస్ విక్టరీ వచ్చింది. అప్పుడు జయలలిత ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టరు, తమిళనాడులో అన్నాడీఎంకే కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నేతలు అన్నాడీఎంకే నిర్లక్ష్యం చేస్తోంది అని ఫీల్ అయ్యారు. అదే టైంలో జయలలిత నేతృత్వంలో అప్పటి గవర్నమెంట్ మీద ప్రజల్లో కొంచెం వ్యతిరేకత కూడా వచ్చింది. దాంతో 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో అన్నాడీఎంకే ఉండరాదు అని చెప్పి కొందరు తమిళ కాంగ్రెస్ నేతలు వాదించారు. బట్ పార్టీ అధిష్టానం దానికి అంగీకరించలేదు. తమిళనాడు కాంగ్రెస్లో అప్పటికి కీలక నేతగా ఉన్న జీకే మోపనార్ అప్పుడు ఇంకొంతమందితో కలిసి తమిళ మానిల కాంగ్రెస్ అంటే టీఎంసీ అని ఏర్పాటు చేశారు. చిదంబరం అందులో కూడా ఉన్నారు. ఆ ఎలక్షన్స్లో టీఎంసీ డిఎంకేతో కలిసి పోటీ చేసింది. తమిళ మానిల కాంగ్రెస్లో మోపనార్ తర్వాత చిదంబరమే చాలా క్రూషియల్ లీడర్. అప్పటి ఏవైతే కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో వాటికి చిదంబరం రాజకీయ జీవితం ఒక డ్రాస్టిక్ మలుపు తీసుకుంది. ఆ ఎన్నికల్లో డిఎంకే అండ్ టీఎంసీ మంచి హ్యూమంగస్ మెజారిటీతో గెలిచింది. అండ్ సెంటర్లో కూడా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ఈ పార్టీలన్నీ కూటమి కట్టి యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి దేవగౌడ ప్రైమ్ మినిస్టర్గా గవర్నమెంట్ని ఫామ్ చేసి అందులో చిదంబరం మంత్రిగా కూడా పనిచేశారు. అండ్ ఫినాన్స్ మినిస్టర్గా ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు చాలా చక్కగా అసలు ఎంత అసలు మనకి అంటే ఏదైనా ఒక ఫినాన్స్ రిలేటెడ్ ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలి అని అంటే బాగా ఆలోచించి పర్ఫెక్ట్గా ఇలా అయితే బాగుంటుంది ఇలా అయితే బాగుంటుంది అని. పైగా పివి నరసింహారావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని మంచి సంస్కరణలు కూడా చేపట్టారు. సో ఆ విధంగా చెప్పాలంటే మంచి తెలివైన వారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా లీడ్ చేయాలి ఫినాన్స్ డిపార్ట్మెంట్ని అనేది అంతా బాగానే ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటే ఇప్పుడు ఈ కేసు కూడా మరి ఉందేమో తెలీదు. అంటే ఈ కేసు ప్రూవ్ అయితే ఎస్, మరి ప్రూవ్ అవుతుందా లేదా అనేది కోర్టు చెప్తుంది, అది మన పని కాదు. బట్ తన మీద ఉన్న అలిగేషన్స్ పరంగా నేను చెప్తున్నా. అయితే దేవగౌడ ప్రభుత్వంలో చిదంబరం మంత్రిగా పనిచేసిన తర్వాత ఫినాన్స్ మినిస్టర్గా కూడా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంచి మంచి మార్పులకే చెప్పాలంటే జీడిపి బాగా పెరగడం కానీ తర్వాత అన్ని విధాలు కాస్త బాగుండింది. ఆ తర్వాతే కొంచెం మళ్ళీ డౌన్ఫాల్ వచ్చింది. అయితే అన్నాడీఎంకేతో కాంగ్రెస్ పొత్తుని వ్యతిరేకిస్తూ ఏర్పడినటువంటి టీఎంసీ మళ్ళీ అదే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడంతో చిదంబరం బయటకు వచ్చేసి కాంగ్రెస్ జననాయక పెరవాయి పార్టీ ఏర్పాటు చేశారు. అదే పార్టీ నుంచి లోక్సభకి పోటీ చేసిన చిదంబరం హ్యూమంగస్ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత 2004లో ఆయన కాంగ్రెస్ జననాయక పెరవాయిని కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేశారు. నాకు చాలా విచిత్రంగా అనిపించేది అదే, కాంగ్రెస్ విధి విధానాలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్థాగత ఏవైతే ఇవి ఉంటాయో అంటే ప్రిన్సిపల్స్ ఉంటాయో అవి నచ్చక అందులో నుంచి కాంగ్రెస్ లీడర్స్ కొంతమంది కాస్త మంచి ఎమినెంట్ లీడర్స్ అందరూ బయటకు వచ్చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఏదో ఒక చిన్న కాంగ్రెస్ అన్న పేరు స్ఫురించేలాగా, అలా అని చెప్పి అది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చలేదు కాబట్టి బయటకు వచ్చింది కాబట్టి ఓ టైప్లో ఏదో చిన్న పేరు పెట్టుకొని ఒక పార్టీ మళ్ళీ స్థాపిస్తారు. అది తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, మన తమిళ మానిల కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా సరే చివరిలో కాంగ్రెస్ అనేది కామను, ఇందిరా కాంగ్రెస్ ఇట్లా రకరకాలు పెడతారు. నచ్చలేదు అని బయటికి వచ్చి కాంగ్రెస్ విధి విధానాలు నచ్చక బయటకు వచ్చిన వాళ్ళు కొత్త పార్టీ పెట్టినప్పుడు మరి వాళ్ళకంటూ కొన్ని విధి విధానాలు ఉండాలి కదా, ఉండవు. మళ్ళీ సేమ్ కాంగ్రెస్ పార్టీ విధానాలనే వీళ్ళు అవలంబిస్తారు. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ దాట్ కరెక్ట్గా అటు ఇటుగా కొంచెం ఏమైనా నచ్చలేదు అనుకోండి, డైరెక్ట్గా మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారు. అదేంటో నాకు అర్థం కాదు. వినాయక చవితికి విగ్రహం ప్లాస్టర్ ఆఫ్ పారిస్దా, మట్టిదా, ఇంకోటా అని ఏదో ఒకటి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి దానికంటూ పూజలు చేసి మళ్ళీ నీళ్లల్లో కలిపేసి నిమజ్జనం చేసేసినట్టు కాంగ్రెస్లో నిమజ్జనం చేసేస్తారు దాన్ని మళ్ళీ. అసలు అదేంటో నాకు అర్థం కాదు. అది నాకు ఎప్పటికీ ఒక అర్థం కాని పజిల్ అన్నమాట. విధి విధానాలు నచ్చినప్పుడు ఎలా మీరు మళ్ళీ బయటికి వచ్చి అదే విధి విధానాలతో ఒక పార్టీని పెట్టి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అందులోనే అబ్జర్వ్ చేసేసుకుని ఎలా? సరే, ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆ తర్వాత ఇంకా బోలెడు విషయాలున్నాయి, నేను చెప్తాను కేసు గురించి.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో చిదంబరం రాజకీయ ప్రస్థానం గురించి, ఆయన ఎదుర్కొంటున్న కేసుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడినటువంటి యూపీఏ ఫస్ట్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఫినాన్స్ మినిస్టర్గా పదవి దక్కింది చిదంబరానికి. 2009లో కూడా యూపీఏ గవర్నమెంట్ ఏర్పడింది. 2014 వరకు చిదంబరం క్యాబినెట్ మంత్రిగానే కొనసాగారు. ఆ 10 ఇయర్స్లో ఆయన హోమ్ శాఖ, తర్వాత ఫినాన్స్ శాఖ, వీటితో పాటు ఇంకా కొన్ని మిగతా, అంటే ఎవరు అందరూ తీసుకోక కొన్ని మిగిలిన ఉంటాయి కదా, అట్లాంటి కొన్ని శాఖల బాధ్యతలు కూడా చూశారు. అండ్ ఆ 10 ఏళ్ల కాలం ఆయన రాజకీయ జీవితంలో పీక్ స్టేజ్ అని చెప్పొచ్చు. అదే 10 ఏళ్ల కాలం ఆయన రాజకీయ జీవితంలో కుదుపులు స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే అదే టైంలోనే ఈ మీడియా, ఐఎన్ఎక్స్ మీడియా కేసు అవన్నీ కూడా వచ్చినాయి. ఇంతకీ అసలు ఆ ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఏంటనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చిదంబరం ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న కాలంలో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి 305 కోట్ల విదేశీ నిధులు రావడానికి వీలుగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ బోర్డు అని ఒక బోర్డు, దానికి పర్మిషన్స్ ఇవ్వడం, వీటి వెనకాల చిదంబరం హస్తం ఉందని, అందులో ఏదో చిదంబరం రహస్యం దాగుందని అందరూ అనుకుంటున్నారు. అందులో వాళ్ళ అబ్బాయి కార్తీ చిదంబరం ప్రమేయం కూడా ఉన్నది అని సిబిఐ 2017లో కేసు నమోదు చేసింది. అలాగే చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే మారిషస్కి చెందినటువంటి మ్యాక్సిస్ సిస్టర్ కన్సర్న్, అంటే దాని అనుబంధ సంస్థ అయినటువంటి గ్లోబల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ హోల్డింగ్ లిమిటెడ్ ఇండియాలో ఉన్న ఎయిర్సెల్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి పర్మిషన్స్ రావడంలో కూడా చిదంబరం హ్యాండ్ ఉంది అనే ఆరోపణలు వచ్చినాయి. ఫైనాన్స్ మినిస్టర్గా 600 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులకి పర్మిషన్స్ ఇవ్వడానికి ఆయనకు అధికారాలు ఉన్నాయి. అయినా కూడా ఆయన ఎయిర్సెల్లోకి మ్యాక్సిస్ నుంచి 3200 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి అనుమతి ఇచ్చారు అని సిబిఐ అభియోగం. 600 కోట్లు దాటితే ఆర్థిక వ్యవహారాల మీద కేబినెట్ కమిటీ పరిశీలనకి పంపించాల్సి ఉన్నా కూడా అదేమీ లెక్కలోకి తీసుకోకుండా చిదంబరం నుంచి క్లియరెన్స్ వచ్చింది అన్నది ఆరోపణ. అండ్ ఎయిర్ ఇండియా 43 విమానాల కొనుగోలు వ్యవహారంలో కూడా అవకతవకలు ఉన్నాయి. అది కూడా చిదంబరం ప్రమేయం ఉంది అందులో, అవి కొనే విషయంలో అనే దాంట్లో కూడా తను ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. సో ఆ విధంగా కూడా కేసు ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం ఇప్పుడు ఉన్న అభియోగాలు 3. అయితే ఇదే కేసు విషయం మీద 2017లో ఫస్ట్ వచ్చినప్పుడు అలిగేషన్, దాంట్లో విచారణ చేపట్టడానికి వాళ్ళు ఏదైతే ఫస్ట్ ఒక స్టెప్ తీసుకుని సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారో, ఇనిషియల్ ఎంక్వైరీలో కార్తి చిదంబరం దొరికాడు. ఆ తర్వాత తనకి అంత ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే విషయాన్ని ఆరా తీస్తే, ఎందుకంటే ఐఎన్ఎక్స్ మీడియా ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు ఎప్పుడైతే పబ్లిక్ షేర్ మామూలుగా పబ్లిక్కి రిలీజ్ చేస్తారు కదా పబ్లిక్ ఇష్యూకి, అప్పుడు 10 రూపాయలతో స్టార్ట్ చేశారు. వితిన్ నో టైం కొన్ని కోట్లు ఎన్ఆర్ఐ పెట్టుబడుల రూపంలో వచ్చినాయి. అది అక్కడ మెయిన్ కేసు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మలుపు తిరిగింది. అయితే ఇంకొంచెం డీటెయిల్లోకి వెళితే అసలు పూర్తిగా ఆధారాలు తర్వాత మిగతా విషయాలన్నీ గమనిస్తే గనక ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ మీద 2017 మే 15న సిబిఐ ఎఫ్ఐఆర్ని నమోదు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా, ఐఎన్ఎక్స్ ప్రెస్ ఈ రెండు చిదంబరం కొడుకు కార్తి చిదంబరం తన ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి చెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఇంకొందరు గుర్తు తెలియని వ్యక్తులని ఇందులో నిందితులుగా పేర్కొన్నారు. అయితే ఈ ఎఫ్ఐఆర్లో చిదంబరం పేరు లేదు. అసలు ఫస్ట్ సిబిఐ ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ తన వ్యాపారాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఫారిన్ పెట్టుబడులు ఎన్ఆర్ఐస్ నుంచి తర్వాత మిగతా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అప్పుడే కదా కొద్ది గొప్ప ఇది కొంచెం భూమిలో కూడా ఉంది మన ఎఫ్డిఐ, సో ఆ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు కదా అవి తీసుకోవాలి అని అనుకున్నది. దానికోసం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని ఒక బోర్డు ఉన్నది, దాని పర్మిషన్ అడిగింది. అయితే ఒక్కొక్క షేర్ విలువ సే ఒక 10 రూపాయలు, అది ఫస్ట్ పబ్లిక్ ఇష్యూ కింద వాళ్ళు వేసినప్పుడు 10 రూపాయల ముఖ విలువ అంటే ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ, దాంతో జారీ చేస్తాము అని చెప్పింది. దీంతో ఐఎన్ఎక్స్ మీడియాలోకి 4,62,00,000 విదేశీ పెట్టుబడులకి ఎఫ్ఐసిబి అనుమతిచ్చింది. ఏకాఏకిన అంటే ఇప్పుడు షేర్ మామూలుగా షేర్ మార్కెట్ ఎప్పుడు కూడాను చాలా ఫ్రజైల్గా ఉంటుంది, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ 10 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్నటువంటి ఒక షేరు 4,62,00,000 విదేశీ పెట్టుబడులని ఎలా ఆకర్షిస్తుంది అనేది అర్థం కాలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఏషియన్ పెయింట్స్ కానీ, ఎంఆర్ఎఫ్ టైర్స్ కానీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అండ్ ఈ ఐఎన్ఎక్స్ మీడియా అనే షేర్ ఏదైతే ఉందో ఇవాళ స్టార్ట్ అయింది, కరెక్ట్గా 3 నెలలు 6 నెలలు తిరగకుండా అలా ఎలా అన్ని వేల కోట్ల పెట్టుబడిని ఎట్లా సాధించింది, ఏం చూపించారు అనేది అర్థం కాల. అదే సమయంలో ఐఎన్ఎక్స్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలోకి డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్కి విడిగా అనుమతి తీసుకోవాలి అని చెప్పి ఎఫ్ఐపిబి స్పష్టంగా చెప్పింది. అయితే ఎఫ్ఐపిబి రికమెండేషన్ తోటి ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ దరఖాస్తుకి ఆర్థిక శాఖ ఆమోదం కూడా ఇచ్చేసింది. డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ప్లస్ బయట వాళ్ళు ఎవరైనా సరే కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ బాడీస్ అన్నీ కూడాను పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్లో ఆ మినిస్ట్రీ వాళ్ళ పర్మిషన్ కావాలి. మరి వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏముంది, కార్తి చిదంబరం వాళ్ళ నాన్నే ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి పర్మిషన్లు అలా అలవోకగా ఇచ్చేశారు. అయితే ఐఎన్ఎక్స్ మీడియా ఉద్దేశపూర్వకంగానే ఈ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటన్నిటినీ బ్రేక్ చేసింది అనేది ఒక ఆరోపణ. ఐఎన్ఎక్స్ న్యూస్ సంస్థలోకి 26% డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్ చేసింది అని సిబిఐ తన ఎఫ్ఐఆర్లో చెప్పింది. డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎఫ్ఐపిబి నుంచి ఫస్ట్ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్నా కూడా ఐఎన్ఎక్స్ మీడియా ఆ పని చేయలా. 4,62,00,000 విదేశీ పెట్టుబడులకి ఎఫ్ఐపిబి అనుమతి ఇస్తే 305 కోట్లకి పైగా ఎఫ్బిఐ అదే మన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వాటిని సేకరించింది. విదేశీ పెట్టుబడిదారులకి ఒక్కొక్క షేర్ని 10 రూపాయలకి కేటాయించాల్సి ఉంటే 800 రూపాయలకి ఒక షేర్ని అమ్మారు. ఎక్కడ 10 రూపాయలు, ఎక్కడ 800 రూపాయలు, ఈ లెక్కన ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి. దానికి వాళ్ళు చూపించింది ఏంటి, ఫైనాన్స్ మినిస్ట్రీయే మన చేతిలో ఉంది, ఇదిగో ఇవి ఇవి ఉన్నాయి, ఇక్కడ మాకు డైరెక్ట్ డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వీఆర్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, ఇదిగో ఈ ఛానల్ ఉంది, ఈ ప్రెస్ ఉంది, ఈ పేపర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఫాల్స్వన్నీ చూపించి 10 రూపాయల షేర్ని మేము ఇంత లాభాల్లో ఉన్నాం, ఇంత టీఆర్పీలు ఉన్నాయి, ఇంత భూమిలో ఉన్నామని చెప్పి 800 రూపాయలకి అంటగట్టారు. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్డ్ అవుట్. ఐఎన్ఎక్స్ మీడియా మీద జరిగిన దర్యాప్తు ఉందో దాన్ని అప్పట్లో అడ్డుకోవడానికి ట్రై చేశారని చెప్పి కార్తీ చిదంబరం మీద కూడాను ఆరోపణలు వచ్చినాయి. కార్తీ డబ్బులు అడిగాడని ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్ ఇంద్రాణి ముఖర్జీ తనకు చెప్పారని సిబిఐ అంటోంది. ఇంద్రాణి ముఖర్జీ మీకు గుర్తుందో మనం తన గురించి మాట్లాడుకున్నాం, జైల్లో కలిశారు. అప్పుడు ఒకసారి ఒక జర్నలిస్ట్ కూడా వెళ్ళి అడిగినప్పుడు చిదంబరం కేసులో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఇన్పుట్స్ ఏమైనా ఇస్తారా అని అంటే చెప్పాను అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చాకేమో టలాయించారు. అదేంటి ఈ మొత్తం ఒప్పందం అంతా కూడా ఢిల్లీలో ఉన్న ఒక 5-స్టార్ హోటల్లో జరిగింది. ఇంద్రాణి ముఖర్జీని ఈడీ విచారించినప్పుడు చిదంబరం పేరు బయటకు చెప్పారు. 2018లో ఈడీ మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఇంద్రాణి ముఖర్జీకి హెల్ప్ చేయమని కార్తీ చిదంబరానికి చెప్పారని ఈడీ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇంత మొత్తం ఇలాగా మొత్తం తిరిగి మొత్తం ఉచ్చులాగా బిగుసుకుపోయింది. ఇప్పుడు అందులోనూ అపోజిషన్లో ఉంటే ఆ పొజిషనే అసలు ఇంకా చెప్పక్కర్లేదు, ఎటు కానటువంటి ఒక పరిస్థితి సంకటంలో ఉంటుంది. దానికి తగ్గట్టు మరి ఇన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా బిగుసుకుంటుంది కదా, అదే జరిగింది. సో ఆ విషయం మీదే ఇదిగో నిన్న ఇంకా నేను మీడియాతో మాట్లాడిన తర్వాత అసలు నేనే తప్పు చేయలేదు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత గోడలు దూకొచ్చి మరి తనని అరెస్ట్ చేయాల్సి వచ్చినటువంటి ఒక పరిస్థితి ఇవాళ తనకి కలిగింది. సో మరి ఏం చేస్తారో ఏంటో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే కోర్టు చెప్పే వరకు ఇవన్నీ ఆరోపణలుగానే ఉంటాయి తప్ప కోర్టు ఒక విషయం మీద తేలే వరకు మనం ఏది చెప్పలేం. సో అది నిజంగా ఆరోపణలా లేకపోతే నిర్ధారించబడినటువంటి నిజాలా అనేది మరి తేలుతుంది. మనకు అసలే చాలా ఫాస్ట్గా జరుగుతాయి కదా అన్నీను. సో మరి ఇది ఎప్పటికీ తేలుతుందో ఏంటో చూద్దాం. ఇదండి చిదంబర రహస్యం అండ్ ఇది ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జవెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఎండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం. ఆగస్ట్ 23, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program either expressed or implied are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
Yeah. నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది?
ఏమో ఏమో ఇది నాకేమో ఏమోయినది.
ఏమో ఏమో ఇది నాకేమో ఏమైనది? ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమైనది? చూడకు
ఆ ಮದಿ ಜಾ